ते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయం శ్లోకం సంఖ్య 34. భారావతారాణాయాన్యే భువో నావ ఇవో దధౌ సీదంత్యా భూరి భారేణ జాతో హ్యాత్మ భువార్ధితః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, సముద్రమునందలి అధిక భారము కలిగిన నౌక వలె జగత్తు గొప్ప భారముతో కలత చెందెను. అంతటా నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకై ప్రార్థించగా అట్టి కష్టమును నివారించుటకు నీవు అవతరించితివని మరికొందరు పలుకుదురు. భాష్యం, సృష్టి జరిగిన వెనువెంటనే జన్మించినట్టి తొలిజీవి అయిన బ్రహ్మదేవుడు నారాయణుడి తనయుడు. నారాయణుడు గర్భోదకశాయి విష్ణు రూపున మొదట భౌతిక విశ్వమునందు ప్రవేశించెను. ఆత్మ యొక్క స్పర్శ లేనిదే భౌతిక పదార్థము సృష్టి కావింపలేదు. సృష్టి ఆరంభము నుండి ఈ సిద్ధాంతము అనుసరింపబడుచున్నది. ఆ విధముగా పరమపురుషుడు విశ్వమునందు ప్రవేశింపగా అతని నాభి నుండి ఉద్భవించిన కమలమునందు తొలిజీవి అయిన బ్రహ్మదేవుడు జన్మించెను. కనుకనే విష్ణువు పద్మనాభునిగా వర్ణింపబడినాడు. తల్లి అయిన లక్ష్మీదేవి ప్రమేయము లేకుండగానే తండ్రిచే ప్రత్యక్షముగా సృష్టింపబడిన బ్రహ్మదేవుడు ఆత్మభువు అని పిలువబడినాడు. లక్ష్మీదేవి తన చెంతనే సేవనొనుచుచు నిలిచియున్నను ఆమె సంపర్కము లేకుండా నారాయణుడు బ్రహ్మను సృష్టింపగలిగను. అతని సర్వశక్తి మత్వమునకు ఇది ఏ నిదర్శనము. నారాయణుని సామాన్య జీవుడని మూర్ఖముగా భావించు వారులు దీని నుండి చక్కని పాఠము నేర్వవలసి ఉన్నది. అతడు సాధారణ జీవి కాడు, స్వయముగా భగవానుడు. అతడు సర్వేంద్రియముల సమస్త శక్తిని తన దివ్య దేహేంద్రియములన్నింటి ఎందును కలిగి ఉండును. సాధారణ జీవి మైథున క్రియ ద్వారానే సంతానమును పొందగలడు. ఈ నిర్దేశిత విధానము తప్ప సంతానమును బడయుటకు మరి ఒక విధానము అతనికి లేదు. కానీ నారాయణుడు సర్వశక్తిమంతుడైనందున భౌతిక శక్తిచే బంధితుడు కాదు. పూర్ణుడును మరియు స్వతంత్రుడును అయిన అతడు తన వివిధ శక్తుల ద్వారా దేనినైనను పూర్ణముగాను మరియు సులభముగాను ఉనర్చగలడు. ఈ విధముగా తల్లి గర్భమున ప్రవేశింపక తండ్రి నుండి నేరుగా జన్మించినందున బ్రహ్మదేవుడు ఆత్మభువు నిగా తెలియబడినాడు. సర్వశక్తిమానుని శక్తి యొక్క గౌణ సృష్టి అయిన విశ్వమునందలి ఇతర సృష్టులకు ఈ బ్రహ్మదేవుడు అధిపతి అయి ఉన్నాడు. బ్రహ్మాండము లోపల శ్వేత ద్వీపముగా పిలువబడు ఒక ఆధ్యాత్మిక లోకము కలదు. శ్రీకృష్ణ భగవానుని యొక్క పరమాత్మ రూపమైన క్షీరోదకశాయి విష్ణువునకు అది ఆవాస స్థానం. పాలకులైన తమతో సైతము సానుకూల పడనటువంటి కష్టములు విశ్వములో చెలరేగినప్పుడు దేవతలు పరిష్కారార్థమై బ్రహ్మదేవుని చేరుదురు. అది తన చేత కూడా పరిష్కారము కానప్పుడు బ్రహ్మదేవుడు సమస్య పరిష్కారమునకు మరియు అవతరణమునకు క్షీరోదశాయి విష్ణువును ప్రార్థించును. కంసాదులు భూమిని పాలించినప్పుడు అటువంటి కష్టములే చెలరేగి అసురులు దుష్కర్మలతో భూభారము అధికమయ్యను. అంతటా దేవతలను కూడి బ్రహ్మదేవుడు క్షీరసాగర తీరమున ప్రార్థనలు చలిపెను. ఆ సమయమున వారికి దేవకీ వసుదేవుల తనయునుగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆవిర్భావము సూచింపబడెను. కనుకనే బ్రహ్మదేవుని ప్రార్థనలను ఆలకించి శ్రీకృష్ణుడు అవతరించినని కొందరు పలుకుదురు. పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ గోసాది గౌర భక్త వృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కుంతీదేవి ప్రార్థనలో మనం చూస్తున్న శ్లోకాలన్నీ దీనికి ముందల అనేక శ్లోకాలు చూసాం. వీటన్నిటిలో కూడా ఏమి వివరించబడింది కుంతీదేవి ద్వారా అంటే, భగవంతుడి యొక్క అవతరణం అంటే కృష్ణుడు ఎందుకు వచ్చాడు అనేది ఎవరెవరు ఏ విధంగా ఆలోచిస్తారు, ఎవరెవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేది ఇక్కడ అనేక శ్లోకాల్లో వివరించబడుతూ ఉంది. ఈ శ్లోకంలో ఏమని వివరించబడింది అంటే, సముద్రం నందలి అధిక భారం కలిగిన నౌక వలె జగత్తు గొప్ప భారంతో కలత చెందిన. సముద్రంలో ఒక నౌక చాలా ఎక్కువ భారీ వస్తువు, సముద్రంలో అంతకంటే భారీ వస్తువు సముద్రంలో ఉండదు, ఇంకా పెద్ద నౌక. అలాగే ఈ భూమి మీద కూడా భారం ఎప్పుడు అనిపిస్తుంది భూదేవికి అంటే, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, దుష్కృతులు, అధర్మం చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ వలన ఆమెకి భారం అనిపిస్తూ ఉంటుంది. ఎందువలనంటే భూదేవి ఉంది జీవుల్ని ఉద్ధరించడానికి. ఎప్పుడైతే వాళ్ళు అధర్మం పాటిస్తూ అధర్మం చేస్తూ ఉంటారో అప్పుడు ఆమెకి భారంగా ఉంటుంది తల్లికి. నిజానికి అందరికీ కూడా భూదేవి తల్లే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భూమిని వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కోసం వాడుకుంటున్నారు. కానీ తల్లి ఎవరి సేవలో ఉండాలని కోరుకుంటుంది, తండ్రి సేవలో, ఎవరు, నారాయణ సేవలో. కాబట్టి అతని యొక్క సూచనలు ఏదైతే ఉందో, నారాయణుడు ఇచ్చిన ఉపదేశం లేదా శాస్త్రాల ద్వారా ఏవైతే ఉందో, శాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల తల్లికి ఆనందం. ఎందువల్లంటే నారాయణుడు ఏదైతే మనకి ఇచ్చిన ఉపదేశాలు ఉన్నాయో అవి వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి తండ్రికి సంతోషం, కాబట్టి అది తల్లికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా ఎవరైతే చేస్తారో అధర్మాన్ని, వాళ్ళ వల్ల తల్లికి కష్టం, అదే పెద్ద భారం అన్నమాట. అప్పుడు ఏం జరిగింది అంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే ద్వాపరయుగంలో జరిగిన సన్నివేశం గురించి చెప్తున్నారు. అంటే ఏ విధంగా కొంతమంది అనుకుంటున్నారు, కృష్ణుడు ఈ కంసుడు ఉన్నప్పుడు మొత్తం భూమి అంతా కూడాను భారంతో ఉంది, దుర్మార్గులతో ఉంది, కాబట్టి దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, ఈ విధంగా భారం భూమికి భారంగా ఉంది కాబట్టి, అంటే దుష్కృతులు జరుగుతూ ఉన్నాయి, దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చేయాలి అని. అప్పుడు ఏం జరుగుతుంది, బ్రహ్మదేవుడు కూడా తనే వల్ల కాక ఇది ఏంటి ఇక్కడ ఇచ్చారు కదా శ్వేతద్వీపం, అంటే ఈ సృష్టిలోనే అంటే ఈ భౌతిక విశ్వంలోనే మనం ఉన్న విశ్వంలోనే శ్వేతద్వీపం అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఎవరుంటారు, క్షీరోదక సాయి విష్ణు, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. దేనికోసం, ఈ భూభారాన్ని తగ్గించడం కోసం విష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు ఏం సూచిస్తాడు అక్కడ క్షీరోదక సాయి విష్ణు అంటే, నేను దేవకి వసుదేవులకి తనయుడిగా పుట్టి ఈ భూభారాన్ని తగ్గిస్తాను అని వాళ్ళకి సూచిస్తాడు అన్నమాట. అది ఈరోజు ఈ శ్లోకంలో అంటే ఈ ఘట్టం అన్నమాట. ఏ ఆ విధంగా కొంతమంది అనుకుంటారు, ఈ విధంగా దేవకి వసుదేవులకి వీళ్ళు దేవతలందరూ ప్రార్థించిన కారణంగా కృష్ణుడు జన్మించాడు, అది అతని అవతరణ కారణం. ఈ విధంగా మనం అనేకమైనవి చూస్తున్నాం, అంటే భక్తుల్ని కాపాడడం కోసం, దుర్మార్గుల్ని సంహరించడం కోసం అని, ఇంకా అనేకమైన లీలల్లో మన అనేక విధాలుగా అనేక రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఇంకా భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం కోసం ఎదుకులోనూ పుట్టాడని, లేదా పాండవుల్ని ఉద్ధరించడం కోసం పుట్టాడని, కృష్ణుడు జన్మించడం జరిగిందని అనేక మంది అనేక విధాలుగా అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కరెక్టే, అన్నీ కూడా సత్యమే. కానీ ఎవరి అవగాహన బట్టి వాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకి ప్రతి విశ్వంలోనూ ఎవరు వస్తారు, ఈ విశ్వంలో సృష్టి, విశ్వంలోనే కాకుండా అసలు సృష్టి అనేది జరగాలంటే ఆత్మ అంటే చేతనం అనే దాంతో సంపర్కం లేనిదే సృష్టి జరగదు. అదేవిధంగా ఈ భౌతిక విశ్వంలో ఈ సృష్టి ఎలా మొదలైందంటే, మొట్టమొదట ఎవరు ప్రవేశించారు ఇందులోకి, ఈ విశ్వంలోకి? విష్ణుమూర్తి ప్రవేశిస్తాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే దీన్ని నమ్మరు, ఇదంతా ఊరికే కట్టు కథ అని అంటారు. ముఖ్యంగా ఎవరు ఈ విధంగా అనేది, సైంటిస్టులు. ఈ సైంటిస్టులు ఈ సృష్టిలో అంటే ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో భూమి మీద ఉన్న మూర్ఖుల్లో మొదటి తరగతి వాళ్ళు. ఎందువల్లంటే వీళ్ళ యొక్క ఉద్దేశం భగవంతుడు లేడు అని నిరూపించడం. ఏదైతే మనం చేస్తున్నామో, మనం ఏదైతే చెప్తామో, మన ఇంద్రియాలతో ఏదైతే తెలుసుకోగలమో అదే నిజం. మిగతా ఏవై ఏవి చెప్పినా కూడా అవన్నీ కూడా అవి నిజం కాదు, అవి కేవలం కట్టు కథలే. అందువల్లనే శాస్త్రాన్ని ఏమని అంటారంటే ఇంగ్లీష్లో మిత్, మిథాలజీ. ఆ పదం కూడా ఎలా వచ్చింది, మిథ్య అనే పదం నుంచి మిత్ అనేది వచ్చింది. వాళ్ళు అందుకే దీన్ని శాస్త్రాలన్నింటినీ కూడా మిథాలజీ అని అంటారు. అంటే ఇవన్నీ కూడా మిథ్య, కల్పితాలు అని. కానీ ఆ మూర్ఖులకి ఎందుకు తెలియట్లేదంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క ఇంద్రియ పరిధిలో ఏదైతే తెలుస్తుందో వాళ్ళకి అదే నిజం. అది వాళ్ళ ఇంద్రియాలకు అర్థం కాకపోతే అది అబద్ధం, అదంతా కల్పితమే, అది ఏదైనా కావచ్చు. డాక్టర్ ఫ్రాగ్ అంటారు, అంటే కప్ప. కూపమండూక న్యాయం అంటే, కూపం అంటే ఒక చిన్న జలాశయంలో ఏదో ఒక బావిలోనే ఎక్కడో ఒక కప్ప ఉంటుంది. కప్ప తన యొక్క ఇంద్రియాలకి పరిధిలో తనకు తెలిసిన ఇది ఏదైతే జ్ఞానం ఉంటుందో దాని వరకే అది అర్థం చేసుకోగలదు. అప్పుడు పెద్ద సముద్రం గురించి ఆ కప్పకి ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, అది అర్థం చేసుకోలేదు. మహా అంటే ఈ బావికి 2 రెట్లు లేదా 10 రెట్లు ఉంటుందేమో అనుకుంటుంది సముద్రం గురించి చెప్తే ఆ కప్పకి. కానీ సముద్రం అనేది చాలా చాలా విశాలంగా ఉంటుందనేది ఆ కప్పకి తెలియదు. అదేవిధంగా ఈ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, నిజానికి వీళ్ళందరూ శాస్త్రవేత్తలు కాదు. శాస్త్రవేత్తలు నిజమైన వాళ్ళు ఎవరు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు వీళ్ళు. మరి వీళ్ళెవరు ఈ సైంటిస్టులు అందరూ, వీళ్ళందరూ రాక్షసులు. ఎందువలన, రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏంటి, భగవంతుడు లేడు, మనం ఏం చేస్తే అదే నిజం, మనకి ఏం తెలుస్తుందో అదే నిజం, మనం చెప్పేదే న్యాయం, ఇవన్నీ శాస్త్రాలు కానీ ఇవన్నీ చెప్పేది అనేక ఇతర మతాలు ఇవన్నీ చెప్తున్నాయన్నీ కూడా బూటకమే, ఇవన్నీ కల్పితాలు, ఏదో వాళ్ళ యొక్క మనుగడ కోసం కొన్ని కల్పించుకోవడం జరిగింది అని చెప్తూ ఉంటారన్నమాట. ఎందువల్లంటే వాళ్ళ ఇంద్రియ పరిధులు లేదు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏమిటి, ఇంద్రియ భోగం ముఖ్యంగా. అదేవిధంగా ఈ సైంటిస్టులు అని చెప్పబడే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మన యొక్క ఇంద్రియ భోగానికి మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు, భౌతికమైన ఇంద్రియ భోగం. నిజానికి ఆత్మ గురించి వాళ్ళు పరిశోధన ఏం చేయడం లేదు. ఇంద్రియ భోగం ఏ విధంగా, ఫ్యాన్, ఏసీ, కార్, విమానం ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ఇంద్రియాలకి సుఖాన్ని ఇవ్వడానికి. కానీ దానివల్ల ఇంద్రియాలకు సుఖం వస్తుందా, నిజానికంటే ఇంకా దుఃఖం వస్తుంది. ఏ విధంగా, దానివల్ల కాలుష్యం, దానివల్ల మానసిక ఒత్తిడి, ఇవన్నీ వీటన్నిటి వల్ల. అదేవిధంగా అక్రమాలు, అన్యాయం, అరాచకాలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఏమి, ఆటం బాంబు తయారు చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఒకరికొకరు యుద్ధం అనేది ప్రతి దేశానికి, ఒక దేశానికి ఒక దేశానికి పడడం లేదు. కాబట్టి ఇటువంటి మూర్ఖులకి అర్థం కాదనమాట, భగవంతుడు కృష్ణుని అసలు వాళ్ళు అర్థమే చేసుకోలేదు. వాళ్ళ యొక్క ఉద్దేశమే ఇది, ఏంటి, భగవంతుడిని తిరస్కరించడం. ఇది వినేవాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటంటే మరి వాళ్ళు అన్ని సదుపాయాలు మనకి ఇస్తున్నారు కదా అంటే. కానీ ఇస్తున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది, భగవంతుడిని విస్మరించేటట్లుగా చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశమే అది. ఇవన్నీ చూసి ఈరోజు యువకులు ఏం చెప్తున్నారు, భగవంతుడు ఉన్నాడా అండి, నిజంగా పునర్జన్మ మళ్ళీ జన్మ ఉందా అండి. కానీ పూర్వకాలంలో గురుకులం ఇవన్నీ ఉన్నప్పుడు, వేదాలు అధ్యయనం చేస్తూ వేదాలు చదువుతున్నప్పుడు ఎవరికి అనుమానం లేదు. ప్రతి అసలు ఎటువంటి విద్య లేనివాడికి కూడా, అరే నీ కర్మలు చాలా బాగుండాలరా, లేదంటే వచ్చే జన్మలో నువ్వు కర్మ అనుభవిస్తావు అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయింది, ఈ యొక్క సైంటిస్ట్ రాక్షసుల వలన అంతా కూడా విరుద్ధంగా, అసలు భగవంతుడు ఉన్నాడా, పునర్జన్మ ఉందా అనేవే వాళ్ళకి సందేహంగా ఉంది. ఎందువల్లంటే ఈ యొక్క భౌతిక ఇంద్రియ భోగంలో పడిపోయి అందరూ ఇదే నిజం, ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో మన శరీరమే నిజం, ఇంకా ఆత్మ ఇవన్నీ ఉన్నాయో లేవో అసలు ఎవరికి తెలియదు, అదంతా బూటకం ఒకవేళ ఉన్నా. అవి ఎవరో కొంతమంది ఏమి చేయలేని వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు ఆత్మ భగవంతుడు ఇవన్నీ, కానీ నిజానికి నిజమైన తెలివైన వాళ్ళు అవి ఏవి చేయరు. నిజమైన తెలివైన వాళ్ళు ఎవరంటే సైంటిస్టులు అనే అవగాహన అనేది సంఘంలో వచ్చేసింది. కానీ మనకి శాస్త్రంలో చూడవచ్చు, మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నాం, అనేక శరీరాలు మారుస్తూ ఉన్నాం, కానీ మనం అదే వ్యక్తి అంటున్నాం. మరి ఏమిటిది అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఏమిటి పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, మనం ఒకళ్ళమే అని మనం ఎప్పుడు చెప్తున్నాం. ఒకళ్ళు ఎవరు అంటే ఆత్మ. ఈ జ్ఞానం అనేది ఎవరికి రావడం లేదు. ఎందువల్లంటే ఈ రాక్షసుల వల్లనే. కాబట్టి ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో ఈ సైంటిస్ట్ రాక్షసులు నిరంతరం ఖండిస్తూనే ఉంటారు. వీళ్ళందరూ శూన్యవాదులు, అంటే ఏమి లేదు, మనం మరణించిన తర్వాత శరీరం మొత్తం తిరిగి ఈ యొక్క భౌతిక పదార్థంతో కలిసిపోతుంది, ఇక్కడ ఆత్మ లేదు, ఏం భగవంతుడు లేడు, ఏం లేదు, ఇదనమాట. కాబట్టి అటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకా ఏమిటి, అసలు మైథునం చేయకుండా ఎలా సృష్టి జరుగుతుంది అని అంటారు. ఎందువలన, ఈ భౌతిక సంసారంలో ఒకళ్ళకి సంతానం కలగాలంటే మైథునం స్త్రీ పురుషులు కలవుందే సంతానోత్పత్తి జరగదు. కానీ భగవంతుడు అలా కాదు. బ్రహ్మ సమేతలు ఏమని చెప్పబడుతుందంటే, అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి, అంటే అంగాని యస్య, నీ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, సకలేంద్రియ అంటే మిగిలిన అన్ని ఇంద్రియాలు, ప్రతి ఒక్క ఇంద్రియం మిగిలిన అన్ని ఇంద్రియాలు చేయగలిగిన పని చేయగలదు. కేవలం తన యొక్క చూపు ద్వారా కృష్ణుడు, మనం చాలామంది చెప్తారు ఇదంతా బూటకం, నైవేద్యం పెట్టడం, కృష్ణుడు తినడం ఇదంతా జరగదని, కానీ కృష్ణుడు కేవలం తన యొక్క చూపు ద్వారా మనం ఇచ్చిన నైవేద్యాన్ని తీసుకోగలడు, తినగలడు, అతని చేతి ద్వారా తినగలడు, దాన్ని తాకడం ద్వారా తినగలడు. అదేవిధంగా చూపు ద్వారానే ఎంతోమంది సంతానాన్ని ఉత్పత్తి చేయగలడు. తన నాభి నుండి సంతానం అంటే బ్రహ్మ పుట్టడం అనేది జరిగింది. ఇది ఈ మూర్ఖులకి అర్థం కాదు. కానీ ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు భగవంతుడికి ఏదైనా సంభవమే, అది అతను ఏదైనా చేయగలడు. మొత్తం సృష్టి మొత్తాన్ని సృష్టించాడు, ఇంత పెద్ద విశ్వాన్ని, అనేక విశ్వాలను సృష్టించాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఒక్కొక్క విశ్వం కూడా తన యొక్క రోమకోపాల నుండి వచ్చినాయి. విష్ణువు యొక్క రోమకోపాల నుండి, మహావిష్ణువు యొక్క రోమకోపాల నుండి ఒక్కొక్క విశ్వం వచ్చింది. ఇది ఎలా సాధ్యం, ఇది ఈ సైంటిస్ట్ రాక్షసులకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎలా అర్థమవుతుంది, వాళ్ళు భగవంతుడు లేడు, ఆత్మ లేదు అనేది, అంటే వాళ్ళు భగవంతుడిని తిరస్కరించడానికి నిశ్చయంగా ఉన్నారు. భగవంతుని అంగీకరించడానికి వాళ్ళు ఇష్టం లేదు. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడిని అంగీకరించామో, అప్పుడు తిరిగి భగవంతుడు చెప్పింది మనం చేయాలి, అప్పుడు మన ఇంద్రియ భోగం అనేది ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళ ఇంద్రియ భోగం అనేది ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రాక్షసులు అంటే ఏం చేస్తారు, వాళ్ళ ఇంద్రియ భోగమే వాళ్ళకి ముఖ్యం, భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడు చెప్పింది చేయడం ముఖ్యం కాదు. కాబట్టి వాళ్ళు భగవంతుడిని తిరస్కరిస్తారు. కాబట్టి భక్తుడికి ఇవి అర్థం చేసుకోవడం చాలా సులభం, కానీ ఈ సైంటిస్ట్ రాక్షసులకి అర్థం కావు. వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎప్పుడు అర్థం అవ్వాలంటే ఏదో ఒక శుద్ధ భక్తుడి యొక్క కృప వాళ్ళపై ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోగలరు. అప్పటి వరకు వాళ్ళు తిరిగి నరకం వెళ్తూ ఉండాల్సిందే, నరకంలో మగ్గి తిరిగి తిరిగి పుట్టడం, జన్మించడం, జంతు లేదా వృక్షాల్లోని ఈ విధంగా అనేక జన్మలు ఎత్తాల్సిందే వాళ్ళు. హరే కృష్ణ. పాలు మాంసాహార అందువల్లనే శాస్త్రం నుండి చెప్పేటప్పుడు శాకాహారమా మాంసాహారమా అనేది మనకి ముఖ్యం కాదు. కృష్ణుడు ఎటువంటి ఆహారాన్ని మనుషులకి నిర్దేశించాడు అనేది, కృష్ణుడు ఏదైతే తను స్వీకరిస్తున్నాడో దాన్ని మనల్ని కూడా స్వీకరించమంటున్నాడు. అది ప్రసాదంగా ఏమిటది, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇటువంటివి, ఇవన్నీ సాత్విక ఆహారం. మనం శాకాహారం మాంసాహారం అనేది కాదు మనం ఇక్కడ అంటే చెప్పేది ముఖ్యంగా. కాబట్టి కృష్ణుడు ఏదైతే భగవంతుడు నిర్దేశించిన వాటిని మనం స్వీకరించాలి. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే శాకాహారం మాంసాహారంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, కొంచెం కష్టం వాదించడం అక్కడ. నిజానికి శ్రీల ప్రభుపాదం వారు కూడా చెప్తారు, ఆవు యొక్క రక్తమే పాలుగా వస్తుంది మనకి, కానీ వీళ్ళు ఎవరైతే ఈ యొక్క మూర్ఖులు రాక్షసులైన వాళ్ళు ఉన్నారో ఆవును చంపేసి తినేస్తున్నారు మాంసాన్ని. కానీ ఆవుకి చక్కగా ఆహారాన్ని ఇచ్చి చాలా చక్కగా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ పాలు ఇస్తుంది. అందువల్లనే ఎక్కడైతే గోశాలలు ఉన్నాయో చక్కగా చూసుకుంటారో అక్కడ ఎక్కువ పాలు ఇస్తుంటాయి సాధారణంగా బయట కంటే. బయట ఎందుకంటే వాటికి చాలా భయం అన్నమాట, ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు చంపేస్తారని. అందువలన అవి సంతోషంగా ఉండలేవు. ఎప్పుడైతే సంతోషంగా ఉండలేవో అవి పాలు ఇవ్వడం కూడా తగ్గిస్తాయి. నిజానికి పాలు రక్తం నుంచే తయారవుతుంది, కానీ అంత మాత్రాన అది మాంసం లేదా ఇంకేదో కాదు. అది భగవంతుడు మనం తీసుకోమని చెప్పిన ఆహారం కాబట్టి మనం తీసుకుంటాం, మనుషులకి నిర్దేశించబడింది. అంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఒక్కొక్క ఆహారం అనేది ఉంది. ఎప్పుడైతే శాస్త్రాన్ని వదిలేసి మనం వాగ్వివాదంలో దిగుతామో అప్పుడు కష్టం దాన్ని అంటే తేల్చడం విషయాన్ని. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శైల ప్రభుపాదకి జై.